ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున శ్రీరామనామం పుస్తకాలు చదివిన, జపాలు చేసిన, ధ్యానాలు చేసినంత మాత్రం చేసి శాంతి రాదు. కామక్రోధాలు తగ్గకుండా, రాగద్వేషాలు తగ్గకుండా శాంతి కలగదు. మీరు పుస్తకాలు చదవచ్చు, గ్రంథ పఠనం చేయొచ్చు, అధ్యయనం చేయొచ్చు, లేకపోతే ధ్యానం చేయొచ్చు, అంతమాత్రం చేస్తే శాంతి రాదు. కామక్రోధాలు తగ్గాలి, రాగద్వేషాలు తగ్గాలి. రామనామం నిరంతరం స్మరించుకోవటం వల్ల ఇందులో రహస్యం ఏంటంటే కామక్రోధాలు తగ్గుతాయి. కోపం చేసుకోకుండా కృష్ణుడు గీతలో చెప్తాడు, రోజు మీరు కోపం చేసుకోవద్దు అని చెప్తాడు. ఎందుకంటే రోజు కోపం చేసుకుంటే మన హృదయంలోని శాంతికి మనం అందరం దూరం అయిపోతాం. రాముడు మాట స్ఫూర్తిగా ఉంటుంది, ఆ చూపులో ఆనందం ఉంటుంది, ఆ నడవడికలోంచి మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. ఎటువంటి పరిస్థితిలోని పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, అదృష్టం వెంటాడుతున్నా దురదృష్టం వెంటాడుతున్నా, ఆయన ఎప్పుడు పెట్టడు బాగోలేదు, ప్రశాంతంగా ఉండేవాడు. మీరు సింహాసనం అధిష్ఠించమని చెప్పినా, 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిరమ్మని చెప్పినా, ఆ మాట ఈ మాట సమానంగా చూసుకున్నాడు వాడు రామచంద్రుడు. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా విమర్శిస్తే మీరు తొందరపడిపోతారు, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రాముడు తన తాను సమర్థించుకోవడానికి ఏం ప్రయత్నం చేయడం, అందుకే దేవుడు అయ్యాడు. మీ అత్తగారు మిమ్మల్ని ఏదైనా చిన్న మాట ఉందనుకోండి, మీరు నదేసి వదిలేస్తే ఏమండదు, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి పెద్ద కష్టపడిపోతారు. అటువంటి చిక్క గొడవలు రామచంద్రమూర్తిలో కనపడవు, అందుకే దేవుడు అయ్యాడు. రామనామం జాగ్రత్తగా చేసుకుంటే ముందు చిక్క తగ్గుతుంది. జీవుడు హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఈ జీవుల్లో పరమాత్మను చూడండి. మీకందరికీ ఒక క్షణం కూడా పూర్తి అవ్వకుండా జ్ఞానం వచ్చేది. జ్ఞానం వచ్చినప్పుడు అందరూ మద్దెబ్బేలా ఉంటారనుకోకండి. జ్ఞానం కలిగాని, మీ జ్ఞానం కలిగాక, శాంతి కలిగాక, ఆనందం కలిగాక, ఆ పరబ్రహ్మ స్వరూపం మీకు వ్యక్తమైన తర్వాత మీ ఉపాధి ద్వారా ఎంతో గొప్ప గొప్ప పనులు జరుగుతూ ఉంటాయి. మీరు చేయరు, మీ ద్వారా జరుగుతాయి. మీ శరీరాన్ని పరమేశ్వరుడు పనిమిట్టి కింద ఉపయోగించారు. ఆ జ్ఞానంలో అనంతమైన శక్తి ఉంటుంది, అనంతమైన ఆనందం ఉంటుంది, అనంతమైన శాంతి ఉంటుంది. అద్దెలు లేని శాంతి, హద్దెలు లేనటువంటి శక్తి అది ద్వారా మీ ఉపాధి ద్వారా జరుగుతుంది. మీరు ఊహించినటువంటి మంచిని మీకు, మీ సమాజానికి కూడా జరుగుతుంది. సమాజానికి జరుగుతుంది, మీతో పాటు మీ సమాజానికి కూడా శాంతి అందుతూ ఉంటుంది, శక్తి అందుతూ ఉంటుంది. అందరి రాముడు ఉన్నాడు, అందరి జీవకు, అందరి జీవ ఆత్మారాముడు. నాకు బాహ్య జీవితం జీవించడానికి ఐడియా లేము. దశరథ కుమారుడు రాముడైతే నేను తెలుసుకోవాల్సిన రాముడు ఆత్మారాముడు అనేవారు బాపు. దశరథ కుమారుడు రాముడు వారికి ఆదర్శం, అదెవరు అదే కానీ నేను తెలుసుకునే రాముడు దశరథ కుమారుడు రాముడు కాదు, ఆత్మారాముడు. ఆ రాముడు ఈ రాముడి దగ్గర పంపాలి కదా, అప్పుడు కదా జీవిత యాత్ర పూర్తయ్యేది. కానీ ఆ రాముడిని ఆదర్శంగా తీసుకుని మనం జీవిస్తే మనం ఆత్మారాముడి దగ్గరికి వెళతాం. జీవుడు దేవుడు భగవాన్ అన్నారు, జీవుడు దేవుడు, జీవుడు దేవుడు అంటున్నారు. జీవుడిలో కూడా మీరు జీవుడు, జీవుడు హృదయంలో ఆత్మ ఉన్నాడు, జీవుడు హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. మన జీవుని చూసే బదులు ఆత్మను చూడొచ్చు కదా, జీవుని చూసే బదులు ఈశ్వరునితో. మంచి గడ్డ ఉంది, మంచి గడ్డని మీరు మంచి గడ్డగానే చూస్తున్నారు కానీ అందరూ మీకు చూడటం లేదు. మంచి గడ్డని మీరు మంచి గడ్డగా చూస్తున్నారు కానీ మంచి గడ్డలో ఉన్నదంటే మీరే ఊరికే గడ్డ కింద కనిపిస్తుంది, కానీ మీరు ఆ గడ్డను చూస్తున్నారు కానీ మీరు చూడటం లేదు. అలాగే ప్రతి జీవుల్లో కూడా ఒక జీవుడు అంటే ఆ జీవుడు ఎవరు, లోపల ఆత్మే, ఆత్మ యొక్క అంశం మీకు జీవుడి కింద కనిపిస్తున్నాడు. మీరు మంచి గడ్డలో ఉన్నటువంటి గడ్డను చూడటం మానేసి మీరు చూడండి. అలాగే జీవకోటిగా మీకు కనిపిస్తున్నటువంటి ముద్దను కాకుండా లోపలటువంటి ఆ జ్ఞాన గంగను చూడటం నేర్చుకుని ఈ క్షణంలో మీరు మోక్షాన్ని అందుకుంటారు. భగవాన్ ఒక మాట చెప్తారు, అందరిలో అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని పరమాత్మను ఆ జ్ఞానాన్ని కనుక చూస్తుంటే మీరు గ్రహించుకోవడానికి మనస్సు ఎక్కడ ఉంది అన్నారు భగవాన్. మీకు శాంతి మనస్సు ఒకసారి చలబడిపోతుంది, మీ మనస్సు చలబడిపోతుంది, ఇంద్రియాలు చలబడిపోతాయి, శరీరం చలబడిపోతుంది. ఒక్కసారి ఇప్పుడు వైకుంఠం, వైకుంఠాన్ని అందుకుంటారు అంటే అందుకుంటారు మీరందరూ ఒక్కసారి మోక్ష సుఖాన్ని అందుకుంటారు ఇక్కడే ఈ క్షణాలు. అయితే మనకి భగవంతుని మీద ఉండవలసినటువంటి విశ్వాసం లేదు, ఏదో గోరక్ష నీళ్ళ కింద కొంచెం ఉండవలసినటువంటి సజీవమైన విశ్వాసం లేదు. ఆ ఈశ్వర సంకల్పం మీద మనకు గౌరవం లేదు. మనకి విభీషణులు కూడా గురివే, విభీషణ శరణాగతి దీర్ఘ శరణాగతి. మనకి ఈవేళ భక్తి శుక్రవారం ఉన్న భక్తి శనివారం ఉండదు, శనివారం ఉన్న భక్తి ఆదివారం ఉండదు. మనకి శరణాగతి దీర్ఘమైంది కాదు, ఏదో గంట ఉంటా ఉంటుంది పోతాం. విభీషణ శరణాగతి దీర్ఘ శరణాగతి. ఓ పక్కన అన్నగారు, ఓ పక్కన కుటుంబం, ఇంకొక పక్కనే ధర్మం, ఏది నిర్ణయించుకో అనుకున్నాడు. అజ్ఞానానికి జ్ఞానానికి పోరాటం వచ్చినప్పుడు, అధర్మానికి ధర్మానికి పోరాటం వచ్చినప్పుడు మనం జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. విభీషణుడు కూడా మన గురువు తోడు సమానం అని కుటుంబం. పరాయి వాడు కాదు రావణాసుడు, పరాయి వాడు కాదు విభీషణుడు, స్వయంగా స్వాతంత్రుడు రావణాసుడు. అయినప్పటికీ అతను రాముడిని విడిచిపెట్టలేదు, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. చెప్పవలసింది చెప్పాడు, ఆయన డ్యూటీ ఆయన చేశాడు. పరమాత్మ మటుకి విడిచిపెట్టలేదు. విభీషణుడికి మనం ఏదో రాజ్యం సంపాదిద్దామన్న కోరిక లేదు. కొంతమంది అల్పబుద్ధులు ఉంటారు, స్వల్ప బుద్ధులు ఉంటారు. రాజ్యం కోసం రాముడిని ఆశ్రయించాడేమో అనుకున్న వాళ్ళు ఉన్నారు. అది మన బుద్ధిలోన దోషం, విభీషణుడి బుద్ధిలోన దోషం కాదు. అతను ధర్మాన్ని ఆశ్రయించాడు, ధర్మాన్ని ఆచరించాడు విభీషణుడు. దానికి ప్రతిఫలంగా ఆయనకి రాజ్యం వచ్చింది, కానీ ఆయన కోరికతో రాలేదు. ధర్మాన్ని ఆశ్రయించడం కోసం, దైవాన్ని ఆశ్రయించడం కోసం రాముడి పాదాలను ఆశ్రయించాడు, కానీ రాజ్యం కోసం ఆశ్రయించలేదు. మామూలుగా రాజ్యం వచ్చిందంటే రాజ్యం తెచ్చుకోవటం లేదు, రాజ్యం రావటం లేదు. మన కోరిక దాకుండా వచ్చింది ఏది మనం బంధించదు. కోరికతో తెచ్చుకుంది ప్రతీది బంధిస్తుంది. కోరిక లేకపోయినా మన ప్రారంభంలో వచ్చేదే వస్తుంది, రానదు కదా. ఆ కోరిక లేని స్థితి, ఆ స్థితి మనం పొందామనుకోండి, ఆ డిజైర్లెస్నెస్, ఆ కోరిక ఎలా ఉంటుందో తెలియనటువంటి డిజైర్ అనేది ఎలా ఉంటుందో తెలియని స్థితి మనం పొందామనుకోండి, నేను దేవతలకు కూడా, దేవతలు అధిపతి ఇంద్రుడు కూడా అసూయ కలిగి ఆనందం మీకు దొరుకుతుంది. అంటే మనలో ఉన్న బలహీనత ఏంటంటే, కోరిక ఉంటే అది వస్తుంది, కోరిక లేకపోతే అది రాదు అనుకుంటాం. కోరికకి రావాల్సింది వస్తుంది, వచ్చేది వస్తుంది, రానిది రాదు, కానీ కోరిక చోటు దానికి సంబంధం ఉంది. ఆ దేహాన్ని ప్రారంభం పోషిస్తుంది. పక్షులన్నీ ఎలా జీవిస్తున్నాయి, ఆ పక్షుల దేహాలను కూడా ప్రారంభం పోషిస్తుంది. మన హృదయంలోని ఈశ్వరుడు పక్షుల హృదయంలో కూడా ఉన్నాడు. ఆ దేహం ఎందుకు వచ్చిందో, ఏ ప్రారంభం అనుభవించడానికి వచ్చిందో, ఆ ప్రారంభం ఆ దేహాన్ని పోషిస్తుంది. రామచంద్రమూర్తి అరణ్యవాసం వచ్చినప్పుడు అవకాశాలను ఉపయోగించుకునేవాడు. అక్కడ ఎవరైనా మహర్షులు ఉన్నారు, ఇక్కడ యోగులు ఉన్నారు, పెద్దలు ఉన్నారంటే వాడి దర్శనానికి వెళ్ళేవాడు. ఈయన స్వయంగా పరమాత్మ అయినప్పుడు. ఇప్పుడు కూడా మనం సత్పురుషుని సహృదయాన్ని వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. దానివల్ల లాభం పొందుతూ ఉంటాము, మనకేం నష్టం ఉండదు. మనం దేన్ని అయితే పోగొట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని మర్చిపోవాలి. రాముడిలాగి జీవించేవాడికి అహంభావన తనంతటి నశిస్తున్న స్వేచ్ఛ ఎక్కడ అంటాడు. యూ ఫేస్ ద వరల్డ్, యూ ఫేస్ ద వరల్డ్ అని ప్రపంచాన్ని ఫేస్ చెయ్యి, ప్రపంచాన్ని చూసుకుని పారిపోవద్ది, ఫేస్ చేయాలంటాడు. కామన్ భగవాన్ ఏమంటారంటే, అసలు ఫేస్ చేయడానికి లోకం అంటూ ఒకటి ఉంటే కదా, లోకం ఉందా? నువ్వు ఫేస్ చేయడానికి అసలు లోకం అంటూ లేనే లేదు. అసలు లోకం అంటూ లేనే లేదు. నువ్వు ఫేస్ చేయడానికి ఏం లేదు అసలు అంటారు భగవాన్. లోకమే లేదు అంటే నిష్ప్రపంచస్థితి, ఉన్నదంతా చేస్తారు. ఏ రూపం కూడా దైవస్వరూపం లేకుండా, లోపల అటువంటి ఆత్మ అంశ లేకుండా, దైవాంశ లేకుండా సృష్టిలోకి ఏ రూపం కూడా రానే రాదని అది చెప్పాలి. ఈశ్వరుని యొక్క అంశ లేకుండా ఏ రూపం కూడా సృష్టిలోకి రాదు, ఉన్నదంతా భగవంతుడు. దానికి నీకు భిన్నం చేయగలి కనిపిస్తా అంటే అది నీ గందరగోళం, నీ అజ్ఞానం, నీ అరుగ్యం, నీ నాన్సెన్స్ సంతృప్తించేది. అంటే ఈ దేవకోటి రూపంలో ఉన్నవాడంత పరమాత్మ వివేకం పెంచుకోండి. మీరు రూపబుద్ధి పెంచుకోవద్దు, నామబుద్ధి పెంచుకోవద్దు. మీ రూపనామాలు ధరించినటువంటి పరమాత్మని దర్శించండి. ఈ గడ్డ కింద ఏమీరైతే గనీ జీవించిందో నీటిని చోట్లు నేర్చుకోండి. ఇప్పుడు మీకు ఆనందం కలిగి మనం అందరం ఎక్కడో ఉన్నాం, భగవంతుడిలో ఉన్నాం. అది మనకు అనుభవంలోకి వస్తే ఏమి లేదు, జ్ఞానం అది జ్ఞానం. భగవంతుడి కంటే వేరుగా లేవు మనం, కానీ ఉన్నామని అనుకుంటున్నాం. నిజంగా ఉంటే ఉన్నాం అనుకునే ఇబ్బంది లేదు, నిజంగా లేదు. భగవంతుడి కంటే వేరుగా మనం లేవు, ఉన్నామని అనుకుంటున్నాం. భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నాం, భగవంతుడి కంటే వేరుగా ఉన్నాం, భగవంతుడి కంటే సెపరేట్గా ఉన్నాం అనే పాడు బుద్ధిని మనం తొలగించుకోవటం సాధన ఎక్కగలం. కొంతమంది అంటూ ఉంటారు, నేను లోకానికి సేవ చేయాలని. భగవాన్ అంటూ ఉంటారు, ముందు లోకం, లోకానికి నీకంటే భిన్నంగా ఉందా? లోకంలో నువ్వు ఒక భాగమే, లోకం నుంచి విడిపోవటం ఎందుకు? లోకానికి సేవ చేయ, లోకానికి సేవ ఏంటి? నువ్వు పవిత్రుడు అయితే, నీకు జ్ఞానం ఉంటే, నీ ద్వారా జరగవలసినది లోకానికి జరుగుతుంది. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. ఆ డివైడ్ లక్షణస్ ఇంకా స్టేట్ నేను పొందాలి, అది నా గోల్ అని అని చెప్పుకోవాలి. కానీ సందేహరహితమైన స్థితిని పొందాలి, అది మన ముఖ్యమంత్రి గారికి చేయడానికి వచ్చేసి. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు, నాకు అసలు కోరిక అంటే ఏం లేదు, ప్రదక్షిణామని తప్పించాను. అది కోరికే కదా, అది యేసుక్రీస్తు చెప్తున్నాడు అంటే. వారు ఏం మాట్లాడతారు, వారిని తిరిగి వారిని క్షమించి ఆశీర్వదించి. మహాత్మా గాంధీ గారి జీవితం పొడుగున సాధన చేసి సాధన చేసి సాధన చేసి పూర్తిగా కోరికలు లేని స్థితిని ఇంకా జయించానా లేదని నాకు సందేహం వస్తుంది. కోరిక అనేది ఎలా ఉంటుందో తెలియని స్థితిని పొందానా లేదని ఇంకా నాకు సందేహం వస్తుంది. ఆ డిజైర్ లక్షణం వస్తే ఇంకా ఆ స్టేట్ నేను పొందాలి, అది నా గోల్ అని అని చెప్పుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక సభలో అన్నారు, నాకు అసలు కోరిక అంటూ ఏమీ లేదు. ఒకవేళ కోరిక అంటూ ఏమి ఉంటే ప్రదక్షాన్ని అంతకంటే ఏమి లేదు. అంటే గాంధీ గారి పొందని స్థితిని మన ముఖ్యమంత్రి గారు అప్పుడే పొందేశారు. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవచోళ్ళందరూ మొద్దునని అనుకోకూడదు. ఎవచోళ్ళు కూడా తెలివి చేతులు ఉంటాయనుకునే మాట్లాడారు. తర్వాత ఎవరితోటైనా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళకున్న చైతన్య స్థాయిని పెంచాలి. మిమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళ చైతన్య స్థాయిని మీరు పెంచాలి, వాళ్ళకున్న జ్ఞానాన్ని పెంచాలి, వాళ్ళకి ఏదైనా అశాంతి ఉంటే అది తగ్గించాలి. మీ సమక్షంలో వాళ్ళు శాంతి సామ్రాజ్యం ఊగిసలాడుతూ ఉండాలి. అది మర్చిపో, ఆ వివేకం పెంచుకోవాలి, వైరాగ్యం పెంచుకోవాలి, ఆ డిస్క్రిమినేషన్ పెంచుకుంటూ రావాలి. ఎవరి వాళ్ళకి వివేకాన్ని పెంచటం వల్ల, ఎవరి వాళ్ళకున్న శాంతిని మీరు పెంచటం వల్ల దేవుని యొక్క దయకి మనం పాత్రలు అవుతాం. దేవుని దయకి మనకి ఆ యోగ్యత కలుగుతుంది, అర్హత కలుగుతుంది, జ్ఞానానికి వారసులు అవుతాం. మన శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి, మన లోపల దేవుడికి ఇంద్రియాలు లేవు. ఆయనకి కళ్ళు లేవు కానీ చూడగలడం, కాళ్ళు లేవు నడవగలడం, చేతులు లేవు పని చేయగలడం. ఆయనకి ఇంద్రియాలు లేకపోయినా అన్ని చేయగలడు. ఆయన మనకి ఇంద్రియాలు లేకపోతే కళ్ళు లేకపోతే చూడలేము, చెవులు లేకపోతే వినలేము. కానీ లోపల నీ లోపల ఈశ్వరుడు అవయవరహీశుడు, అమృతస్వరూపుడు. భేద బుద్ధి ఎలా ఉంటుందో తెలియనివాడు, వేరు బుద్ధి ఎలా ఉంటుందో తెలియనివాడు. మన అందరికీ లోపల బుద్ధులు బయట బుద్ధులు ఎలా వచ్చినాయి అంటే శరీరం నేననుకోవటం, దేహము నేననే తలంపు మనకుంది. దేహంతో మన నేను దేహంతో కలుషితమై ఉంది, మనస్సుతో కలుషితమై ఉంది. ఈ దేహం నేననుకోవటం అంటే లోపల బుద్ధి బయట బుద్ధి, బయట బుద్ధి లోపల బుద్ధి అని అనుకుంటారు. చైతన్యానికి లోపల బుద్ధి బయట బుద్ధి లేదు. దేహగతమైన నేనికి లోపల బుద్ధి బయట బుద్ధి ఉంది, ఆత్మగతమైన నేనికి లోపల బుద్ధి లేదు బయట బుద్ధి లేదు ఉండదంతా. అది ఈ ఒక్క సూత్రం మీరు బాగా అర్థం చేసుకోండి, రిపీటెడ్గా చెప్తున్నాను ఒకసారి. మీకు ఎవరికైనా గందరగోళంగా ఉంటే, అశాంతిగా ఉంటే, దుఃఖంగా ఉంటే ఏదో కారణం కాదు, నువ్వెవరో నీకు తెలియకపోతున్నాయి. సాధన అంటే ఏం లేదు, మన స్వభావంతో మనం పోరాడటం, మన బలహీనతంతో మనం పోరాడటం. అది స్వభావం. భగవాన్ చెప్తూ ఉంటారు, రా మా నోరు మూసుకోండి అందరూ. రా అంటే ఏమవుతుంది, నోరు ఓపెన్ అవుతుంది. మళ్ళీ మా అంటే ఏమవుతుంది, మళ్ళీ మూసిపోతుంది. రా అంటే అందరి మౌత్ని ఓపెన్ అవుతుంది. మళ్ళీ మా అన్నప్పుడు ఏం చేస్తారు రెండు పిల్లలు కలిసిపోతాయి. ఇదే రామ అంటే రా అన్నప్పుడు నీ బలహీనతలనే బయటికి పోతాయి. మా అనేటప్పటికీ బయటకు వెళ్ళిపోయిన బలహీనతో మన లోపల రాకుండా రామనామం ఆపించాడు. ఆ రా అనేటప్పుడు నీ లోపల బలహీనతలనే బయటకు పోతాయి. మళ్ళీ లోపలికి వచ్చేస్తాను, మా ఏం చేస్తుందంటే నోరు మూసేస్తుంది. అదే రామ. ఇదేమయ్యే రామ ఆత్మజ్ఞానాన్ని కలగడం కోసం, లోపల హృదయ గుహలో ప్రవేశించడం కోసం మనలో ఏ బలహీనత అయితే ఉన్నది, ఆ బలహీనతను మనం తొలగించుకోవడానికి సాధన యొక్క ప్రయోజనం, పూజ సాధన, జప సాధన, ధ్యాన సాధన యొక్క ప్రయోజనం అంతవరకు. దానికోసం ఏం లేదు, మీరు రాగద్వేషాలు తగ్గించుకోండి, మీ మనసు వెళ్ళి బూట్లో పడిపోతుంది, హృదయ గుహలో పడిపోతుంది. అంటే అసలైన జ్ఞానం నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. నువ్వు ఏదిగా ఉన్నావో దాని అనుభవంలోకి తెచ్చుకోవటమే నిజమైన జ్ఞానం. ఈశ్వరుడు అంటాడు, వాళ్ళని వాళ్ళు నిరంతరం రక్షించుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు పోగొట్టుకుంటారు, వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు రక్షించుకుంటారు. మళ్ళీ మాట మీరు ఎట్లా చెప్పకండి. ఈశ్వరుడు అంటాడు, వాళ్ళు వాళ్ళు మనం నిరంతరం వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నం చేసుకుని వాళ్ళని పోగొట్టుకుంటారు, వాళ్ళని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసుకుని వాళ్ళు రక్షించబడతారు అంటాడు ఈశ్వరుడు. అంటే కొంతమంది దొంగలైన కాపలగా ఉంటారు, దాన్ని ఎలా కాపాడుకోవాలో ఎలా రక్షించుకోవాలని చూస్తూ ఉంటారు. ఇది ఏ పని, చచ్చే వరకు వల్లకాట్లోకి వెళ్ళే వరకు ఇదే పని. ఆయన బూడికి చేసిన వాళ్ళు మానరు. ఎంతసేపు ఈ దొంగలని ఎలా రక్షించుకోవాలి, అది ఎక్కడ పోతున్నాయమని భయం. వాళ్ళని వాళ్ళు రక్షించుకున్న వాళ్ళందరూ ఏమవుతారు, శుభ్రకాలు చివరికి సొన్న అవుతారు. వాళ్ళని వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళందరికీ ఈశ్వర సామ్రాజ్య జనక అధిపతులు అవుతారు, నిర్వాణ స్థితిని పొందుతారు. స్వర్గ వాళ్ళని వాళ్ళని పోగొట్టుకోవడానికి దొంగలని పోగొట్టుకున్న వాళ్ళు అంటాడు ఈశ్వరు. కొంతమందికి 24 గంటలు ఆ గాఢ నిద్రలో తప్పించి ఆ దొంగని ఎలా కాపాడుకోవాలన్న ప్రయత్నం, పోగొట్టుకోవడం మాత్రం ఏమైంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా పోషించుకోవాలి అనేది ప్రయత్నం తప్పించిన కోట ఏం లేదు. ఈ ఒక్క వచ్చి మీరు గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ గోల్డ్ అని చెప్పింది. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలనుకున్న వాళ్ళు ఏమవుతారు, వాళ్ళని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు పోగొట్టుకోవాలనుకున్న వాళ్ళు రక్షించబడతారు. ఎవడైతే దొంగలైనా పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియబడతారు, ఈశ్వర సామ్రాజ్యానికి అధిపతులు అవుతారు. ఈ దొంగలను నిరంతరం రక్షించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అసలు వస్తున్న అవుతారు అన్నాడు. మనం కూడా భక్తులు కాని వాళ్ళ మాట ఎదురైంది, భక్తులు కూడా ఇంకో పని పాటు లేదు. దొంగలను రక్షించుకోవడానికి ఆ దొంగలను ముస్తాబు చేయడానికి చేసి పని తప్పించుకోవట్లేదు. భక్తి పేరు మీద కూడా దాన్ని మళ్ళీ ముస్తాబు చేయాలి. వారిని వారు పోగొట్టుకున్న వారు రక్షించుకోవాలి, వారిని వారు రక్షించుకోవాలి, రక్షించుకోవాలి, రక్షించుకోవాలనుకున్న వాళ్ళని పోగొట్టుకుంటాం. మిమ్మల్ని ఎవరైనా చెడ్డవారు అంటారంటే మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు అని పలుసార్లు అని వస్తారు. అటువంటి బుద్ధి రామచంద్ర ప్రభు దగ్గర, వాళ్ళకు లోపల టీప్ ఉంటుంది, వాళ్ళకి అడిగే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్న జ్ఞాన బలం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్న ఆనంద శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎవరిగా ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఈ పొడిపొడి మాటలకి, ఈ ఎండ్రి మాటలకి, ఈ చిరుగాలకి ఎదురిపోయి విశ్వనాథులు లాంటి వాళ్ళకి కాదు.
గాంధీ గారిని ఎవరైనా నువ్వు మహాత్ముడు కాదంటే కాదండి అని మహాత్ముడు అనుకోవడం డిఫెండ్ చేసుకోవడానికి మరి ప్లేడర్ గారు లేదా ఆర్గ్యుమెంట్ ఏమి చెప్పడం
చెప్పవలసిన అవసరం లేదు. చెప్తే ఒక బలహీనత వారి యొక్క ఓందాతనానికి, వారి యొక్క మంచితనానికి, వారి జ్ఞానానికి భంగం. అలా చెప్పి ఏ మహర్షి ఏ మహాత్ముడు తన డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించేది యేసుక్రీస్తు కూడా అలా చేయలేదు.
మనకున్నది అసలైన జ్ఞానం కాదు, మిథ్యా జ్ఞానం.
అసలైన జ్ఞానం ఆత్మజ్ఞానం. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు జ్ఞానాల్లో ఆత్మజ్ఞానం ఉండడం. ఆత్మ తిరిగిపోవటం ఒక పొరపాటు. మనలో మనం ఏదిగా ఉన్నాం అది తిరిగిపోవటం ఒక పొరపాటు. పోనీ దాన్ని వదిలేదు. దాని శరీరం అనుకుంటున్నాం, దాని మనస్సు అనుకుంటున్నాం, ఇదొక యాక్సిడెంట్. అన్ని యాక్సిడెంట్లు.
పెళ్లి కూడా యాక్సిడెంట్ అన్నాడు ఒక రాజు. పెళ్లి కూడా తప్పించుకోలేని యాక్సిడెంట్. పెళ్లి కూడా యాక్సిడెంట్, తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన కానీ తప్పించబడిన యాక్సిడెంట్. అది కూడా ఒక యాక్సిడెంటే. మనం తప్పించుకోవడానికి వీల్లేని యాక్సిడెంట్. ఏది
పెళ్లి కొడుకు కాల్సిన యాక్సిడెంట్. మీరు నేను ఈ లోకం అంటే ఈశ్వరుడి చేత కప్పబడేవాడిని. ఇదంతా సృష్టి అంతా ఈశ్వరుడి చేత కప్పబడేవాడిని. మీకు లోపల సత్యం మీకు తెలియకపోయినా ఒక సత్యం ఉంది, ఒక చావు లేని పదార్థం మీ హృదయంలో ఉంది.
అయ్యో కానీ మీకు తెలియకపోవచ్చు. అది తెలిసిన వారు ఎవరని అంటే వారి సహవాసం చెయ్యండి. అదే సత్పురుషు సహవాసం. అది ఐన్స్టీన్ చెప్తూ ఉండేవాడు.
సత్పురుషులతో సహవాసం చేయటానికి భూమి యొక్క అంచుదాకా ప్రయాణం చేస్తారు.
మీరు సత్పురుషులతో సహవాసం చేయటం వల్ల, మహర్షులతో సహవాసం చేయటం వల్ల నెమ్మదిగా మీకు తెలియకుండానే నెమ్మదిగా స్లోగా స్టడీగా మీకున్నటువంటి అవిద్య నశిస్తుంది. మనకి ఏదైనా అశాంతి వస్తామనుకోండి ఏ కారణం వల్ల రానే ఉండదు. లోపల అజ్ఞానం ఉందన్నాడు. ఏదైనా అశాంతి వస్తామని ఏ కారణం వల్ల రానే అవిద్య ఉందని లోపల అర్థం. మనకి ఏదైనా టెన్షన్ వస్తుంది అనుకోండి లోపల అజ్ఞానం ఉందని అర్థం. అజ్ఞానం లేకపోతే లోపల అవిద్య లేకపోతే ఏ మనిషికి గందరగోళం రాదు. ఏ మనిషికి గందరగోళం రాదు, అశాంతి రాదు. లోపల అజ్ఞానమే. అజ్ఞానం వల్ల గందరగోళం వస్తుంది, అజ్ఞానం వల్ల అశాంతి వస్తుంది. అజ్ఞానం లేకపోతే అశాంతి లేదు, గందరగోళం కాదు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. అంతా ఈశ్వర సంకల్పం చోటు నడుస్తాం. ఇప్పుడు భూకంపాలు వచ్చినాయి అనుకోండి, గాలివానలు వచ్చినాయి అనుకోండి, ఈశ్వరుడికి తెలియకుండా రావటం లేదు. అలాగే మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, పెళ్లి పేరంటేనే కదా, మామూలు విషయాల్లో కూడా మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, ఈశ్వరుడికి తెలియకుండా జరగటం లేదు. అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. అది మీకు తెలిస్తే సుఖం తెలియపోతుంది. అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తానన్న తాలూకు మీకు అనుభవం ఉంటే సుఖం, అది అనుభవం లేకపోతే దుఃఖం. అది ఉన్నదే ఈశ్వరుడు, మనం లేనే లేము. ఈ వాక్యం బాగా మీరు మననం చేసుకోండి. అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తా. మనకి ఇష్టం లేకపోయినా అలాగే నడుస్తుంది. ఇష్టం ఉన్నా అలాగే నడిచేది అది. మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఆ ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించిన వాడు సుఖీ అవుతాడు. ఈశ్వర సంకల్పాన్ని ఎవరైతే అంగీకరించడు వాడికి దుఃఖం పెరగటమే కాదు, వ్యక్తి భావన పెరగదు. భగవంతుడి కంటే నేను భిన్నుడనే భావన వాడికి పెరిగిపోతూ ఉంటుంది. జరిగేదంతా ఈశ్వర సంకల్పం. మనకి తెలిసిన అదే, మనకి తెలియకపోయినా అదే. ఆ ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించిన వాడు సుఖీ అవుతాడు. దాన్ని అంగీకరించకపోతే వాడిని దుఃఖం పెంచాడు. మీకు ఈ వాక్యాలు అర్థమవుతాంటే ఇప్పుడే ఇక్కడే మీకు దుఃఖం నాశిస్తుంది. ఆత్మజ్ఞాని, అమృత అనుభవం పొందినవాడు, సత్యజ్ఞానం పొందినవాడు ఇమ్మీడియట్గా అప్పుడే అక్కడే, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇప్పుడే ఇక్కడే వాడు శోకరహితుడు అవుతాడని ఒప్పని చెప్తాడు. వాడికి దుఃఖ స్పర్శతో విడుదల పొందుతాడు వాడు. ఎప్పుడో కాదు ఇప్పుడే, ఎక్కడో కాదు ఇక్కడే. లోపల బంగారం ఉంది, అందరి లోపల బంగారం. కానీ ఒక్కటి మటుకు జ్ఞాపకం, ఆ లోపల ఉన్న బంగారానికి ఈ దేహానికి కొంచెం కూడా సంబంధం. ఏమాత్రం సంబంధం ఉన్నా ఈ దేహం శ్మశానంలో కాలినప్పుడు అది కూడా కాలిపోతుంది.
ఆ లోపల అమృతం ఉంది.
ఈ శరీరం కాలినప్పుడు అది కాలబడదు. ఇంకా దానికి దీనికి సంబంధం లేదు. లేదంటే ఉన్నారు, లోపల లేరంటే ఉన్నారు. ఆధ్యాత్మ హృదయం భౌతిక హృదయం. మన శరీరాన్ని కాల్చినప్పుడు భౌతిక హృదయం కాలిపోతున్నాయి. ఇంతకీ లోపల మీ లోపల బంగారానికి శరీరానికి అసలు సంబంధం లేదు, సంబంధం లేదు. ఈ భౌతిక హృదయానికి ఒక రూపం ఉంది, ఇక్కడ ఆధ్యాత్మిక హృదయం ఉంది. ఇలా అంటున్నాను, నేను చెప్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను కూర్చున్నాను, నేను మాట్లాడుతున్నాను. మనం చెయ్యి ఎక్కడ పెడతాం? మీ కుడి పక్కన పెడతాం. అక్కడ ఆధ్యాత్మిక హృదయం ఉంది. అది ఉంది కానీ దానికి రూపం లేదు. ఇప్పుడు నువ్వు రూపరహితుడవే. రూపం ఉన్నప్పుడు కూడా నువ్వు రూపరహితుడవే. దానికి రూపం లేదు. లోపల హృదయానికి దానికి రూపం లేదు. రూపం లేదు సరికాదు ఈ శరీరానికి దానికి ఎట్టి సంబంధాన్ని. ఇప్పుడు కూడా మనం రూపరహితులమే. లోపల సత్పదార్థం ఉంది, చావు లేని పదార్థం ఉంది. లోపల చావు లేని శరీరం చనిపోవచ్చు, కానీ లోపల నువ్వు చావు లేని పదార్థం ఉంది. ఆ చావు లేని పదార్థం ఎవరో కానీ నీవై ఉన్నావు. అది ఒకవేళ నీకు అందటం లేదు, ఉంది ఉంది, కానీ అది నీకు అందటం లేదేమో. కొంతమందికి అది అందటం, నీకు అందటం లేదని లేదనుకోకండి. ఒకవేళ నీ ఇంట్లో బంగారం లేకపోతే ఎవరింట్లోనూ బంగారం లేదనుకోకండి. నీకు బ్యాంకులో డబ్బు లేకపోతే ఎవరికి బ్యాంకులో డబ్బు లేదనుకోకండి. నీకు ఏదైనా అనారోగ్యం అంటే లోకంలో జనం అందరూ ఇలా ఉన్నారనుకోకండి. నీ మనసులో ఉన్నది బయట కనిపిస్తుంది.
బయట ఏమీ లేదు, మీ మనసులో ఉంది బయట కనుక, లోపల ఉంది. ఇక్కడ చెప్తున్నారు జాగ్రత్తగా వినండి, ఋషివాక్యం ఏమిటది? ఋషివాక్యం, ఋషివాక్యం ఇప్పుడు చెప్పింది ఎంత సత్యమో 1000 సంవత్సరాల గారు కూడా అంతే సత్యం. ఏంటి, ఒక దేశానికో కాలానికో ప్రాంతానికో పరిమితమే ఉండదు ఆ మాట. ఋషి చెప్పినట్టు వాక్యం మీ హృదయంలో ఉంది, మీకు అందటం లేదని లేదనుకోండి. అందిని వారు ఎవరైనా ఉంటే వారితో సహవాసం చేయండి, అది మీకు అందటానికి. మీ హృదయంలో ఉంది, మీకు పట్టుకోవటానికి వాళ్ళ సహాయ సహకారం లేదు. చెప్తే ఉంటారు, గోడ కట్టేవాళ్ళు పై కడతారు, నీ చెప్పేవాళ్ళు లోపల కడతారు. మనం చేసే స్నేహాలను బట్టే మన మనస్సు కూడా ఆధారపడి ఉంటుంది. భగవాన్ నీకు లోపల నీ బంగారం నీకు తెలియకపోవచ్చు, ఎవరైనా కొంతమంది ఉండొచ్చు ఆ బంగారాన్ని తెలుసుకున్న వాళ్ళతో, వారితోటి సహవాసం చేసి వారితోటి సహవాసం చేయండి. మీ బంగారం మీ హృదయంలో బంగారం లేదని అసలు లేదు అనుకోవద్దు, అది తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. వారితోటి సహవాసం చేయండి. వారితోటి సహవాసం చేయటం వల్ల వారికి అది ఎలా వ్యక్తమైందో మీకు కూడా అలా వ్యక్తమవుతుంది. మీ లోపల ఉండకపోతే మీరు తలంపుల గురించి కంగారు పడకండి. లోపల వాసన బట్టి ఆ తలంపు వస్తూ ఉంటుంది. ఆ తలంపుతోటి తాదాప్యం పొందకండి. ఆ తలంపుతోటి తాదాప్యం మీరు పొందకముంటే వాడిపోయి రాలిపోయి మొక్కకు నీళ్లు పోయకపోతే ఏమవుతుందంటే ఇది చనిపోతుంది, దాని సంపక్కలు అది చనిపోతుంది మొక్కకి. అలాగే మీకు చెడు తలంపులు వస్తాయంటే అందరూ పాదాప్యం పొందదు, అది వాడిపోతుంది రాలిపోతుంది. అదే భగవాన్ చెప్తాడు, మనం ఆత్మల సంగతి మనం తెలియకపోవటం ఒక పొరపాటు, దేహాన్ని ఆత్మనిపోవటం ఇంకో పొరపాటు. మనం ఎవరో మనం తెలియటం ఏదో ఒక పొరపాటు ఉన్నాయండి. మళ్ళీ ఆత్మ కాదుగానే ఆత్మనిపోవటం, అసలు మరిపో ఒక యాక్సిడెంట్. మనం ఏదైతే కాదో దాన్ని అవుననుకోవటం ఒక యాక్సిడెంట్. ఆత్మ తెలియకపోవడం అదే యాక్సిడెంట్, ఆత్మ కాయగా ఆత్మ అనుకోవడం ఇంకో యాక్సిడెంట్. మనకి ఇన్స్ట్రూమెంట్స్ లేకపోయినా యాక్సిడెంట్లు మిగిలిన ఇచ్చేకూడదు. మన ఆత్మ మనకి తెలియకపోయినా పర్లేదు, మన దేహాన్ని ఆత్మ అనుకుంటాం. దేహం చనిపోయినప్పుడు మనం అందరం ఏమనుకుంటాం, దేహం చనిపోతుంది. రాముడు దేహం చనిపోతాడు నేను చనిపోతున్నాను అనుకోడు, రాముడు దేహం చనిపోతాను అనుకోండి నేను చనిపోతున్నానని అనుకోడు. అలా అనుకుంటే వాడు దేవుడు కాదు. రాముడికి ఒక నేను ఉండే దేహరహిత గారి నేను, దేహరహితమైన దేహం చనిపోయినప్పుడు దేహం చని నేను చనిపోతున్నాను అనుకో, ఇంకా ఆ నేనే దేహరహితమైంది. మనకి దేహంతో కూడింది నేను, మన నేను దేహంతో దేహంతో కలిసి ఉంటుంది. మన దేహరహితమైన నేను కాదు, మనోరహితమైన నేను కాదు, దేహంతో ఈ మనస్సుతో కలుషితమై ఉంటుంది. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను ఎందుకంటానంటే ఇంటి కూడా అనుకుంటా ఉంటుంది. మన నేను దేహంతో కలిసి ఉంటుంది, దేహంతో కలిసి ఉంటుంది. ఈ నేనులోంచి విడుదల పొందటానికి భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. రాముడు దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను చనిపోతున్నాను అనుకుంటూ వాడు దేవుడు కాదు, ఆ నేను దేహరహితం. మన నేను దేహంతో కూడినది, వాడు దేవుడు, వీడు జీవుడు. ఆ దేవుడు చేసే ప్రయత్నం జీవుని దేవుణ్ణి చేయటం. మీరు ఏదైనా మీ పరిస్థితి బాగుందనుకోండి, మీ అమ్మాయిని కూడా ఆ స్టేటస్ని తీసుకొచ్చేటం. బంగారం, బంగారం ఇంట్లో ఉన్న బంగారం, చెంట మీద ఉన్న బంగారం. మీ అబ్బాయి తీసుకొని మీ ఇంట్లో ఉన్న బంగారం చెంట మీద పడేశారనుకోండి, అది మీరు చెంట అనుకుంటున్నారా బంగారం అనుకుంటున్నారా? బంగారం అనుకుంటున్నారు, మళ్ళీ దాన్ని అది పెంట మీద ఉండొచ్చు ఆ బంగారం, కానీ ఆ బంగారం పెంట కాదు. బంగారం బంగారం కూడా పెంట మీద ఉన్న బంగారం బంగారం, మీ ఇంటి కాదు వీడి వాళ్ళు ఉన్నా అది బంగారం. జ్ఞాని యొక్క స్థితి కూడా అది, వాడు ఒంటరిగా ఇంటికాడు కూర్చున్నా సమాజ మధ్యలో ఉన్నా ఎక్కడున్నా బంగారం, యుద్ధం చేస్తున్న బంగారం ఇంటికాడు ఉన్న బంగారం ఎక్కడున్న బంగారం, ఒంటరిగా ఉన్న బంగారమే లక్ష మంది మధ్యలో కూర్చున్న బంగారం ఎక్కడున్న బంగారం, జ్ఞాని యొక్క స్టేటస్. మహాత్ముడికి అధికారం ఉన్నా మహాత్ముడు, అధికారం లేకపోయినా మహాత్ముడు, శరీరం ఉన్నా మహాత్ముడు, శరీరం లేకపోయినా మహాత్ముడు. మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ కలవాడు. ఈ మధ్యన అరుణాచలం జ్ఞానం ఒక లేడీ వచ్చింది, యూరప్లో ఉంటుంది లేడీ, యూరప్లో ఉంటుంది ఆవిడ లేడీ, లేడీ ఆవిడ వాళ్ళు ఆ పాండిచ్చేరిలో ఉన్నారు వాళ్ళు యూరప్. ఆ భార్యని భర్తతో ఉంటే దేశం వాళ్ళు యూరప్లో, అదే పాండిచ్చేరిలో ఉంటున్నారు. ఈవిడికి అరుణాచలం అంటే ఇష్టం, ఆ భర్తకే మరి అరుణాచలం అంటే ఇష్టం. ఎప్పుడున్న భార్యని ఏది చూడాలని అంతా ఉంటుంది. ఇప్పుడు డోంట్ గో టు అరుణాచలం, డోంట్ గో టు రమణ మహర్షి, డోంట్ గో టు నాన్నగారు అంటే నువ్వు అరుణాచలం వెళ్ళకో, రమణ మహర్షి గారికి వెళ్ళకో, నాన్నగారి గారికి వెళ్ళకో అని చెప్తూ ఉంటారు. ఎవరన్నారు వాళ్ళ అజ్ఞాని చెప్తా ఉంటారు. మరి నాకు ఇష్టం అరుణాచలం అంటే ఇష్టం, ఎప్పుడైనా చూడాలనిపిస్తుంది వెళ్తానంటే. మనం ఏం చెప్పినట్టు మనం వచ్చినప్పుడు మరి నేను నీకు చెప్పినాక నువ్వు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అరుణాచలం వెళ్తున్నావు, నీకు వేలాకి ఇచ్చేస్తాను, శుభ్రంగా ఇచ్చే నేను చెప్పి వచ్చేసాను అని చెప్తాను. ఇప్పుడు ఇవాళ అరుణాచలం వెళ్ళొద్దు అంటున్నాడు, రేపొద్దే మా అమ్మను చూడటానికి వెళ్తాను అనుకోండి, డోంట్ గో టు యువర్ మదర్ అంటాడు, మీ అమ్మను చూడటానికి వెళ్ళొద్దు అంటే నేనేమైనా పనిముట్టినా కంటానా చెప్తాను అంటున్నావు. ఇప్పుడు ఇంటికి ఆవిడ చెప్పేది ఏంటంటే నా స్వాతంత్ర్యాన్ని నేను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనంటాను అనుకోండి మా ఆయన నేను మీ అమ్మను నువ్వు చూడటానికి వెళ్ళొద్దు, ఆయన మాంటాడా? ఆయన మాంట అలాగే నేను కూడా మాన్నాను ఆయన అనుకోవాలి, ఆ బుద్ధి ఏమిటి లేదంటాను. సెన్సిటివ్గా మాట్లాడకండి, మిమ్మల్ని అన్నాటిని విడాకులు ఇచ్చేస్తాను, సంతోషం ఇచ్చేయండి. మేఘాన మనకి మన ఇండియా పద్ధతులు ఉన్నాయి కదా, ఇది గొడవలు పెట్టుకోకుండా శాంతిగా ఉండండి కలిసి ఉండండి, ఇలా ఏసు క్రీస్తు బోధ ఒకటి ఉంది మనకు. నేను చెప్పాను మీరు ఈ చిన్న విషయం గురించి అరుణాచలం గురించి ఇంత పేజీ పెట్టుకోవడం చేసినా లేదు లేకుండా నేర్చుకున్నాను కోపం చేత ప్రపంచాన్ని చూడటానికి ఎవరు మీకు ఎవరైనా నేర్చారో మీరే చూసుకుంటున్నారు చిన్నప్పటి నుంచి, మీరు మీకు ఎవరు నేర్పలేదు లోకాన్ని మీరు చూసుకుంటున్నారు. అంత సహజంగా ఉదాహరణ తీసుకోవడం కూడా చూడండి, అదే కాదు అదే సాధనంటే అది దానికే ట్రైనింగ్ అవసరం. మన ఎంబీబీఎస్కే ట్రైనింగ్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి ట్రైనింగ్ కావాలి, గోడ ఎలా కట్టాలంటే ట్రైనింగ్ కావాలి, మీరు ఆత్మజ్ఞానానికి ట్రైనింగ్ అవసరం లేదు. ఆ శిక్షణ అదే భగవాన్ చెప్తా ఉంటారు, అన్నం చెప్తాడు భగవంతుడు అన్ని నిజం చేయాలి, అన్నీ అన్నీ నిజం చేయాలి. అప్పుడు భగవాన్ అన్నీదే చేస్తాను, అన్ని కూరలు నేను చేస్తాను, బిజ్జి నేను చేస్తాను, వంట నేను చేస్తాను, అన్నీ నేను వంట వండుతాను కలుపుతాను, అన్నీ అన్నం కూర అన్నీ కలుపుతాను, అన్నీ నేను చేస్తాను, నోట్లో కూడా నేనే పెడతాను, తన నిండతోనే
పెడతాను. మనం నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి నీళ్ళ దగ్గర తీసుకెళ్తాం, నాగటోనే పనిగితే గుర్రం సార్ గురువు గురువు అంతవరకు చేస్తాడు, అదే భగవాన్ అర్థం నీ నోట పెడతాను, నిండటోనే పని ఒకటే చేస్తాడు. బ్రహ్మండి లోపల మనం ప్రపంచాన్ని ఎలా చేస్తున్నామో అసలు జ్ఞాని
లోపల వాడికి బ్రాహ్మించి పెట్టేకండి, లోపల వాడికి బ్రహ్మము తనకు స్వరూపం వస్తుంది వాడికి బ్రహ్మం పెడతాను. అందుకే కృష్ణుడు చెప్తాడు జ్ఞానికి పెట్టాడు ఏంటంటే మీకు కదా నాకు అందరికి ఏంటి నీ జ్ఞాని నా ఆత్మది అన్నాడు. నేను అయిన అరుణాచలంగా ఒక అబ్బాయి కనిపించాడు, అబ్బాయి అబ్బాయి ఎందుకు ఊరుకుంటున్నానంటే నా పాపాలని వాళ్ళకి పోతాయని ఊరుకుంటున్నాను,
మురికితోటి ఊరుకుంటున్నాను,
కాక ఊరుకోవటం
మురికితోటే ఊరుకుంటాను చెప్పాను.
అదే మీకు జ్ఞానులు దొరికితే సరే సరే, కొంతమంది మీ జీవితాలు వడ్డించిన విస్తర్లేదు, జ్ఞానుల దగ్గరికి వాళ్ళే లక్కర్లేదు, జ్ఞానులే వాళ్ళ దగ్గర పెద్దలతో సహవాసం మీరు చేయటం వల్ల మీరు లోచు ఉపకరదు, మీరు క్రోకం పెరుగుతుంది. మీకు పెద్దలతో సహవాసం చేయటం వల్ల, సత్పురుషులతో సహవాసం చేయటం వల్ల,
జ్ఞానులతోటి మహర్షులతోటి మహర్షులతోటి ఏదులతోటి
జ్ఞానం చేయటం వల్ల మీకు లోతు పెరుగుతుంది, లోతులు పెరిగితే లోపల చూపు కలుగుతుంది, ఆ లోపల అందాలు తెలుస్తాయి, లోపల అందాలు తెలియదు, అందం అంటారు లోపలే ఉంది, బయట అందాలు లేదు అందం అంటారు లోపలే. గాంధీ గారు అంటారు భగవంతుడు అందం అని చెప్పడం కంటే అందమే భగవంతుడు అని చెప్పడం మంచిది, భగవంతుడు శాంతి అని చెప్పడం కంటే శాంతే భగవంతుడు అని చెప్పడం మంచిది.
రైతు మీకు సందర్భం మీకు నాకు చాలా మంది ఏం చెప్తారంటే నాకు శాంతి లేదు, నాకు శాంతి లేదు అంటే అది నేను కల్పించడం, శాంతి రాకపోవడానికి కారణం నేను కల్పించడం లేదు, ఈశ్వరు సంకల్పం మీద గౌరవం రాకపోవడం కాదు. మీరు అర్థమవుతుందో రాగదేశాలు ఈ క్షణాలు మీరు విడిచి పెడితే నేను పూజలు చేసినాయి, జపాలు చేసినాయి, ధ్యానాలు చేసినాయి, విచారణలు చేసినాయి, ఆ రాగదేశాలు మనకి విడిచిపెట్టారు కదా, నాకు శాంతి కలగదు. రాగదేశాలు విడిచి పెట్టి ఈ క్షణంలో మీకు శాంతి దొరుకుతుంది, ఆ జ్ఞాన గంగ, ఆ శాంతి గంగ, ఆ కాంతి గంగ మీ చేతికి అందిస్తుంది. మీకు విచారణ మార్గం కలిగి ఇష్టం రాకపోతే శరణాగతి ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న శరణాగతి నిజమనుకోండి, ఇదిగో అనుకోండి శరణాగతి వల్ల కొన్ని శాంతి కలగదు, మీకు శాంతి లేదనుకోండి మీకు శరణాగతి లేదన్నది, కళ్ళు మంటలు వస్తున్నాయి అంటే కలలేదు దోస్తుంది, అలాగే మీకు శాంతి రోజంటే శరణాగతి రోజన్నారు, ఎక్కడ శరణాగతి ఇంత అక్కడ శాంతి ఉంటుంది, విరుగు లేకపోవటం శరణాగతి లేకపోవటం అవసరం, గతంలో శరణాగతి నేను దేహంతో పరిమితి అయినంత కాలం నేను లేదన్నా మూలతలం పనిగిపోతే ఎంత చెప్పండి, కష్టాల మధ్యలో ఉన్నారని కనుక్కోండి మాట వస్తుంది, మీకు ఇది అర్థమవుతున్నది, మీకు డబ్బు లేని పరిస్థితి ఇంట్లో కూడా కొన్ని నేను చేతి పోతూ ఉంటాను, అదే చేతులు పెడతాను ఉంటాను, వాళ్ళు సుఖంగా ఉండనివ్వరు మనల్ని సుఖంగా ఉండనివ్వరు, వాళ్ళకి మోసం అవ్వదు మనకు అమ్మనివ్వరు, వాళ్ళు తిండరు మనకు తిన్నవరు, వాళ్ళు నిద్రపోరు మనం నిద్ర పట్టనివ్వరు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆర్థిక పరిస్థితులు బాగలేదు అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది తీసుకొస్తున్నారు అనుకోండి, వాళ్ళు రోజు ఏదో ప్రాబ్లం తెచ్చిపెడతారు, మీ ఇంట్లో వాళ్ళు కన్ఫర్మ్ అంటారు, ఏదో ప్రాబ్లం తెచ్చారనుకోండి ఆ సమస్య దానికి ఉరుగుడు చెప్పారనుకోండి చూసి ఇంకో కొత్త ప్రాబ్లం తెచ్చిపెడతారు, వాళ్ళకి తీరే ప్రాబ్లమ్ కాళ్ళాలి అని ఏమంటారు ప్రాబ్లమ్ కాళ్ళాలి. ఎప్పుడు క్వశ్చన్ మార్క్ పేజ్ ఉంటుంది మనకి ఏం అర్థం అవ్వదు, ఈ క్వశ్చన్ మార్క్ పేపర్లో క్వశ్చన్ మార్క్ ఉంటాయని మొకాలు తీసుకొచ్చి బయట మీ కుటుంబ పరిస్థితులు వాళ్ళకి తీసుకొచ్చి అవుతాయి, మీకు అర్థమవుతుంది ఆర్థిక పరిస్థితులు అయితే ఇంట్లో బాగోపోయినా ఇంట్లో బాగోపోయినా ఆర్థిక పరిస్థితులు సమాజ పరంగా వచ్చే పరిస్థితులు, మనం ఇంటికాడ మనం సుఖంగా ఉన్నామన్నా సమాజం ఉండనది, సమాజం ఏమన్నా ఇంటికంటే సమాజం సమాజాన్ని కూడా మనం తప్పుకో మనం సుఖపడిపోతాం అంటే కుదరదు, వాళ్ళ సమాజం సుఖంగా లేకపోతే మొన్న కూడా సమాజం కూడా సుఖంగా ఉండనది. ఇంటికి మీకు ఇంటికి తెచ్చిన ఇన్ని రకాలుగా భాష ఇన్ని రకాల సంసార పక్షంగా సమాజ పక్షంగా మీ కుటుంబ సమస్యలు పరిస్థితులు మీ అదృష్టం మిమ్మల్ని వెంటనే లేకపోతే దురదృష్టమంటూ ఎన్ని సమస్యలు వెంటనే ఉన్నప్పటికీ ఈ బయట కారణాలు వరిస్తే దుఃఖం అంటే దుఃఖం కంటే మీ మూలతలు అంటే మీకు ఎక్కువ ఎక్కువ తీసుకొస్తుంది అని దేహంతో కాదాక్ష్యం పొందే నేనే దాన్ని మూల తలంపు అంటారు. ఆ తలంపే మీ కుటుంబ సభ్యుడి కంటే మీకు ఎక్కువ దుఃఖం తీసుకొస్తుంది. ఆ మూల తలంపు నశించినప్పుడు ఉన్న వస్తువు మీకు ఉన్నట్టుగా తానుగా వ్యక్తం అవుతుంది. అప్పుడు రాకపోకలతో పని లేదు, ఎత్తి తగులతో పని లేదు, రాకపోకలతో పని లేదు. సరే నేను చనిపోయాక ఎక్కడికి ప్రయాణం చేయక్కర్లేదు. ఈ మధ్యన ఒక ఇంటికి అరుణాచలంలో భోజనానికి వెళ్ళాను. నేను రేపు అరుణాచలం ఇంటిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పాను. ముందు రోజు సాయంత్రం భోజనానికి వెళ్ళాను. ఆవిడెవరో గట్టికారు, నేను రేపు అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అన్నారు. మీరు అరుణాచలానికి ఎక్కడికి వెళ్తారండి? అరుణాచలానికి వెళ్ళిపోతుంది. మీరు నాన్నగారు ఎలా వెళ్తారు అంటారు. మీరు అరుణాచలానికి వెళ్ళిపోతానంటారు. అరుణాచలానికి ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు? అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోతే మీరు అరుణాచలంలో లేకపోతే మీరు నాన్నగారు ఎలా అవుతారు? మీరు నాన్నగారే కాదు, అరుణాచలంలో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఒకవేళ మీరు అరుణాచలానికి విడిచిపెట్టి వెళ్ళిపోయాం, అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నాన్నగారు అరుణాచలంలో లేరని మేము అనుకోవటం లేదు, అలా అనుకోవటానికి బుద్ధిగా అమాయకులు ఏం కాదంటారు. ఆ మూలతలంపి దేహంతో దేహం నేనని చెప్పి ఆ మూలతలంపి అది ఆ మూలతలంపి ఆ దేహంతో తాదాత్మ్యం పొందే నేను ఆ దేహంతో తాదాత్మ్యం పొందే తలంపుని ఏమంటారు? మూలతలంపు అంటారు. దాన్ని ప్రథమ తలంపు అంటారు, దాన్నే ప్రధాన తలంపు అంటారు. ఏసు తీసి మతస్థులు దాన్ని సైతాన అంటారు. ఏంటది? అది సైతాన అంటారు. దాన్ని సైతాన అంటారు. అది దెయ్యం. అదేంటది? అది దెయ్యం. అప్పుడు సరదా కోసం దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళదే మనం అనుకుంటాం. అది దెయ్యం. ఏమి ఆ దెయ్యానికి అప్పుడు దేవుడు కూడా కావాలి. ఆ దెయ్యానికి ఆ దేవుడు కూడా కావాలి. అదే దెయ్యం. దేవంతో కాకుండా తలంటే దెయ్యం. ఆ దెయ్యం అప్పుడప్పుడు దేవుడి గురించి మాట్లాడుతూ ఉంది, దేవుడి గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. అది కాదు మొత్తం. అది మాట్లాడిన దేవుడి గురించి మాట్లాడిన దేవుడి గురించి చెప్పి మాట్లాడడం నిజం కాదు. అది చెప్పిన దెయ్యం ఏం చెప్పినా నిజం కాదు. దెయ్యం ఏం చెప్పినాడు? ఎవరు దేవుడి గురించి మాట్లాడినది నటనే కానీ నిజం కాదు. ఇంకా దెయ్యాన్ని పోగొట్టుకుంటాం. ఇంకా దెయ్యాన్ని ఆ దెయ్యం పట్టుకుంది అంటారు చూడండి. ఇప్పుడు మన అందరికీ దెయ్యం పట్టుకోండి. ఎందుకు మనకు పట్టుకుంది? ఇతరుల మాట ఎలా ఉన్నాం మనకు పట్టుకుంది. ఈ దెయ్యం అప్పటికీ దేవుడి గురించి కూడా మాట్లాడుతుంది. ఆ దేవుడి గురించి మాట్లాడుతుంది కూడా నిజం మాట్లాడదు. ఏదో మాట్లాడినట్టు నటిస్తుంది. అది దెయ్యం. అలాగే అహం భావన కూడా దేవుని తెలుసుకుంటాను దేవుని తెలుసుకుంటాను అంటూ ఉంటుంది. అందులోంచి అది బయటకు రాదు. అజ్ఞానం కూడా ఎప్పుడు దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అజ్ఞానంలోంచి అది విడుదల పొందదు. ఆ నిజాన్ని విడుదల పొందడానికి ప్రయత్నం చేయి. అజ్ఞానం నశించాలి. అవిద్య నశించాలి. ఆ భేదబుద్ధి నశించాలి. భేదబుద్ధి నశించాలి. భిన్నభావం నశించాలి. అది అజ్ఞానం అంటే ఏముంటుంది? భగవంతుడి కంటే నేను భిన్నంగా ఉన్నాను, భగవంతుడి కంటే వేరుగా ఉన్నాను, చైతన్యానికంటే వేరుగా ఉన్నాను, ఉన్న వస్తువు ఏదో ఉంది, ఉన్నదేదో ఉంది, నేనుదేదో నేను, ఆ ఉన్నదాని కంటే నేను వేరుగా ఉన్నాను, సెపరేట్గా ఉన్నాను. ఆ వేరు వేరు బుద్ధిని నశింపజేయటం అది వేరుతో సహా నశిస్తేనే కానీ నీకు జ్ఞానం ఉదయం కలగదు. అయ్యే అవకాశం కూడా లేదు. మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. సుఖపడిపోతారు మీరు అందరూ. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని దుఃఖపడదాం అనుకుంటారు అనుకోండి, అనుకోండి మాట్లాడచ్చు. దుఃఖం రాదు. మిమ్మల్ని అదృష్టం ఏంటన్నా దురదృష్టం ఏంటన్నా? ఒకవేళ దురదృష్టం ఏంటాడుతుంది అనుకోండి, అప్పుడు కూడా దుఃఖం రాదు. ఏంటి ఎప్పుడు ఏంటి అది దుఃఖం రాదు? మీరు కాని దానితో సాధార్థం పోవటం. అది దెయ్యానికి పేరు ఒకటి కావాలి. ఆ గోళమే పేరు రాష్ట్రానికైనా దెయ్యాన్ని సంతృప్తి అవ్వాలి. ఇది అసలు దెయ్యం. దీనికి మళ్ళీ గోళమే పేరు. మరి ఈ దెయ్యానికి గౌరవం ఒకటి కావాలి. కొంతమంది గౌరవం వస్తుందంటే కనుక మంచి పని కూడా గౌరవం వస్తుందంటే మంచి పని చేస్తారు, లేదా మంచి పని కూడా చేయాలి. ఇవన్నీ దెయ్యం చేసేటప్పుడు ఆలోచించుకుంటారు. ఆ పని చేస్తే మనకు గౌరవం వస్తున్నారా? వస్తే ఎంతవరకు గౌరవం వస్తుంది? మన ఖర్చు పెట్టి డబ్బు ఏర్పాటుది అక్కడి నుంచి వచ్చి గౌరవం ఉంది అని లెక్క వేసుకుంటారు. ఇవన్నీ లెక్క వేసుకుంటారు, లెక్క వేసుకుని చేస్తారు. ఇవన్నీ దెయ్యం చేసేటప్పుడు అయితే ఈ దెయ్యాలు దెయ్యాలకుండా పర్లేదు. నేను తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇదో ప్రమాదం మళ్ళీ. నిజంగా మీరు తెలియని వాళ్ళే. మీ తెలియచేట్లు మీకు ఏమైనా ఉపయోగపడ్డాయి? అది మీ కుటుంబానికి ఉపయోగపడ్డాయి, సమాజానికి ఉపయోగపడ్డాయి, దేశానికి ఏమైనా ఉపయోగపడ్డాయి? మీ తెలియచేట్లు ఏదైనా దేశానికి ఉపయోగపడితే, సమాజానికి ఉపయోగపడితే మనం మీరు తెలియని వాళ్ళని చెప్పుకున్నా పర్లేదు. మీ దేశం మీ సమాజానికి ఉపయోగపడలేదు, ఒక గ్రామానికి ఉపయోగపడలేదు, ఒక దేశానికి ఉపయోగపడలేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని మేము తెలియని వాళ్ళం, మేము తెలియని వాళ్ళం అంటే మాటలకు అర్థమేంటుంది? రామకృష్ణ పరమహంస భార్య శారదామాత అనేది మిమ్మల్ని తెలివైన వాళ్ళు కాదంటే మీరు ఊరుకోరు. ఎవరు ఊరుకుంటారు? మీరు తెలివైన వాళ్ళు అనేది ఆవిడ. ఆవిడ ఏమనుందంటే మీరు తెలియకోవాలంటే ఎవరు ఊరుకుంటారు? ఊరుకోరు. మీరు తెలియగల వాళ్ళే. ఏమన్నా ఆవిడ ఏమనుంది? మీరు తెలియగల వాళ్ళే. మీలో ఎవరికి తెలివి తప్పించడం లేదు, అందరూ తెలివైన వాళ్ళే. కానీ మీ తెలివి చేతులను మీరు ఉపయోగించుకుని ఆత్మజ్ఞానాన్ని సంపాదించకపోతే ఆ తెలివిని ఏం చేసుకుంటారు? అది విచారదమాట. మీరు తెలియకోవాలంటూ అన్నా మీరు ఊరుకోరు అంటే మీరు అందరూ తెలియగల వాళ్ళే. మీరందరూ తెలియగల వాళ్ళే. మీ తెలివిని ఉపయోగించుకుని
ఉన్న వస్తువును ఉన్నట్టుగా ఆత్మజ్ఞాన సముపార్జన భగవద్గణ భూమి పొందటానికి, ఆత్మజ్ఞాన సముపార్జన పొందటానికి, ఆ సత్యజ్ఞానం సంపాదించడానికి మీ తెలుగుని ఉపయోగించకపోతే ఆ తెలుగుని ఏం చేసుకుంటారు? అంటే భగవంతుడు మీకు నిజంగా ఇచ్చాడనుకోండి ఆ తెలుగుని ఆత్మజ్ఞాన సముపార్జనకు ఉపయోగించుకోండి. ఆ తెలుగుని భగవంతుడు మీకు ఏది ఇచ్చాడో, మీకు ఏవైతే ఇచ్చాడో, మీకు ఏ అవకాశాలు అయితే ఇచ్చాడో, మీకు ఏ సదుపాయాలు అయితే ఇచ్చాడో, అన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆ సద్వస్తువుతో సాధాత్యం పొందటం నేర్చుకోండి. ఇది ఇక్కడ సందేశం. ఇది శరణాగతి నిజమైతే శాంతి కలుగుతుంది. ఇక్కడ చెప్తున్నారు భగవాన్ కంటి శరణాగతి గురించి చెప్తున్నారు. శరణాగతి నిజమైతే శాంతి కలుగుతుంది, నిర్మలత్వం వస్తుంది. ఆ శరణాగతి పొందిన వాళ్ళు ముఖాలు చూస్తుంటే మన బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి. రాముడి కాలంలో అయోధ్యులు అనుకో, అయోధ్యులు అనుకున్నవారు నువ్వు రాముని చూడటం కాదు, రాముడికి అతను ఎప్పుడైనా చూడబడ్డావు అని. రాముని నువ్వు చూడటం కాదు, రాముడిని నేను ఎప్పుడైనా తీసుకోవడాలి. రాముడిని నువ్వు చూడటం కాదు, రాముడి చేత ఎప్పుడైనా చూడబడ్డావు అని. భగవంతుని మనం స్మరిస్తున్నాం, అది ఎలా ఉన్నారని ఎప్పుడైనా భగవంతుని స్మరణలోకి వస్తే మన పని పూర్తవుతుంది. అవుతుంది చూడటానికి భగవంతుని అన్నపూర్ణ స్మరిస్తాను అనుకోండి, ఎలా ఉంది అన్నపూర్ణ అని. ఎప్పుడైనా భగవంతుడు ఒక్కసారి అలా అనుకున్నాడు అనుకోండి, చాలు అన్నపూర్ణ పని పూర్తి, ఏకం పూర్తి అవుతుంది, పరం పూర్తి. భక్తుడంటే భగవంతుడికి పరమ ప్రీతిగా ఉంది. గండి క్షేత్రం అని కడప జిల్లాలో ఉంది, అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది. ఆ బొమ్మ స్వయంగా రాముడు చేతితోటి రాశాడు అనుకోండి. అంటే మనం అందరం ఎవరిని స్మరిస్తున్నాం, రాముని స్మరిస్తున్నాం, రాముడు ఆంజనేయ స్వామిని స్మరిస్తున్నాం. మనం రాముడిని ఆరాధిస్తుంటే రాముడు ఆంజనేయ స్వామి బొమ్మ చుట్టూ తీసుకోడు, అది గంటి. మనం భక్తుని గౌరవిస్తున్నాం అనుకోండి, భక్తుని ప్రేమిస్తున్నాం అనుకోండి, భక్తుని ఆదరిస్తున్నాం అనుకోండి, భగవంతుడు తనని ఆదరిస్తున్నాడు అనుకోండి. ఎందుకంటే భగవంతుడు తన శరీరాన్ని కంటే భక్తుని శరీరాన్ని ఎక్కువ చూసుకుంటాడు. తన శరీరం మీద ఉన్న గౌరవం కంటే భక్తుని శరీరం అంటేనే ఎక్కువ గౌరవం, తన శరీరం మీద ఉన్న ఇష్టం కంటే భక్తుని శరీరం అంటేనే ఎక్కువ ఇష్టం భగవంతుడు. అందుకే అట్లే మనం వాళ్ళు రమణ మహర్షి గారు అంటారు, డైరెక్ట్గా నీ భక్తుని అయ్యి అరగత నాకు యోగ్యత లేదనుకోకూడదు. లోపంలో నీకు భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తులకు ఒక భక్తిని తయారు చేయండి. ఓ అరుణాచల శివ, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నీకు నీకు డైరెక్ట్గా నేను భక్తుని అనిపించుకోవడానికి తగినటువంటి యోగ్యత నాకు లేదు కనుక నీకు చాలామంది భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తుల దగ్గర ఒక భక్తులుగా నన్ను తయారు చేయి. అంతే చాలు, ఆయనకి 24 గంటలు అలా కొండను తీసుకుంటున్నప్పటికీ భ్రాంతి చేయట్లేదు. ఆయన ఎవరు పలకరించేవాళ్ళు లేరనుకోండి, భగవాన్ విజిటర్స్ లేరనుకోండి, డివోటీస్ లేరనుకోండి, ఆయన ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరనుకోండి, ఆయన ముఖం సహజంగా కొండ వైపు. ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలనే తలంపు నాకు రాలేదండి. అది ఆయన అరుణాచలేశ్వర. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఈ అరుణాచలాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలనే తలంపు రా, తలంపు వచ్చాకనే గ్రహించుకోవడం కాదు, అలా తలంపు రాలేదు, అది ఆయన కాదు, అది శరణార్థకు. జ్ఞానం అంటే రమణ మహర్షి గారికి ఒబ్బురు ఎంత ఇచ్చు, నీళ్ళు పాడు చేయకూడదు, అన్నం పాడు చేయకూడదు, ఎంత తింటే అంతే వడ్డించుకోవాలి కానీ ఎక్కువ వడ్డించకూడదు. ఈశ్వరుడు ఉన్నాడు, మన స్వార్థం వల్ల మనకి అది ఏది కాబట్టి పెరుగుతుంది అనుకుంటున్నాం, మన స్వార్థం వల్ల మనకి పెరుగుతుంది అని బుద్ధి మనకు అడగదు. కొంతమంది బుద్ధిగానే ఉంటారు, కొంతమంది ముద్దిగానే ఉంటారు, కొంతమంది బుద్ధిగా ఉంటారు ముద్దిగా ఉండరు, కొంతమంది బుద్ధిగానే ఉంటారు ముద్దిగా కూడా ఉంటారు. వాళ్ళు ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నంత బుద్ధిగా ఉంటారు ముద్దిగా కూడా ఉంటారు, పూర్తిగా ఉంటారు. జ్ఞాని కూడా సృష్టిని ఏకడించుకోడు, ఇంకొక అంతా తానుగానే ఉన్నాడు. అంతా జ్ఞానం అంటే రమణ మహర్షి గారికి ఎంగుడు మొక్కలు చెప్పారు వాళ్ళు, ఆ పుస్తకం ఏమో ఇలాగ ఉంది, ఈ పుస్తకం ఎలా ఉంది, అలా చెప్పే మాటలు అసలు అలాగే ఆయన అనుభవాన్ని తీసి పంచారు. జ్ఞానం అంటే ఇట్లా ఏంటో చెప్తున్నారు, ఈశ్వరుడు ఒక ఆత్మ, ఈశ్వరుడు తప్పించేదాడు. ఇంక కష్టం వచ్చినా ఈశ్వరుడు, సుఖం వచ్చినా ఈశ్వరుడు. ఏదైనా కష్టం వస్తున్నాను అది ఎవరు, ఈశ్వరుడు. మీకు ఏదైనా ఒక మంచి జరుగుతున్నాను అనుకో, మీ సుఖం వచ్చేస్తున్నాను అనుకో, అది కూడా ఈశ్వరుడు. కొంతమంది ఎప్పుడు సుఖం వస్తుందో సుఖం వస్తుంది అని పెట్టుకుంటారు. ఎవరు అహంకారానికి ఎప్పుడు సుఖపడతామని ఎందుకు మార్కెట్లో వెతుక్కుంటుంది, బజార్లో ఏం వెతుక్కుంటుంది, అంత ఈశ్వరుడే. బాగా అర్థం చేసుకోండి, మీ కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కొన్ని ఈశ్వరుడు, ఒకవేళ అనుకూలంగా లేకపోతే ఈశ్వరుడు, అనుకూలంగా లేకపోతే అంత ఈశ్వరుడే. అది తప్ప ఈశ్వరుడు తప్పించి ఏమీ లేదు. ఆయన గుర్తింపు అని గ్రహింపు జాగ్రత్తగా ఫాలో. జ్ఞానం అంటే, జ్ఞానం అంటే పుస్తకాలు చదవటం, ఎవరి శ్రవణం చేయటం, శ్రవణ మనన నిజిజ్ఞాస అంటారు కదా, పెద్దగా మాటలు చెప్పటం, మాటలు వినటం, ఆ ఇంటికెళ్ళాక మాటలు మననం చేసుకోవటం, మరి దాని తాత్పర్యాన్ని ధ్యానం చేసుకోవటం, అవి మన పరిభాషలో చెప్తూ ఉంటాం. శ్రవణ సాధన, మనన సాధన, ధ్యాన సాధన. మీరు కూడా మంచి మాటలు విన్నారనుకో, ఇంటికి మోసుకెళ్తే మననం చేసుకో, అది జ్ఞానం. ఇక్కడ చెప్పటం లేదు, శాస్త్రంలో చెప్పిన మాటలు చెప్తున్నారు. మీరు ఏదైనా మంచి మాటలు విన్నారనుకోండి, ఇంటికి మోసిపోకూడదు. ఇంటికి మోసిపోయి ఏం చేయరు, ఇంటికాడ కూర్చొని మననం చేసుకో. మీ చేతులు కూర వండుకునేవ్వండి, మీ మనసు మననం చేసుకో. ఆ మననం చేసుకున్న తర్వాత దాని తాత్పర్యం ధ్యానం చేసుకోవాలి. ఆ శబ్దానికి అర్థం ఉంటుంది, అర్థాన్ని మీరు ధ్యానం చేస్తే అప్పుడు మీకు సొంతం అయిపోతుంది. అప్పుడు గురువు చెప్పింది మీ సొంతం అవుతున్నప్పుడు శ్రవణం చేయాలి, మననం చేయాలి, దాని తాత్పర్యం ధ్యానం చేయాలి. అప్పుడు ఏమవుతుంది మీకు? సొంతమైపోతుంది మీకు. ఆ బ్రహ్మభావన బలమవుతాను అనుకో, దేహభావం నశిస్తుంది. ఆ బ్రహ్మభావం నీకు బలమైన మరుక్షణంలో నీకు అశాంతి నశిస్తుంది, దుఃఖం నశిస్తుంది, వేదన నశిస్తుంది, రోగం నశిస్తుంది. ఇక్కడ అది కదా భగవాన్ చెప్తుంది కృష్ణ జ్ఞానం అంటే ఏమి. జ్ఞానం అంటే శ్లోకాలు అప్పగించడం, వాక్యాలు అప్పగించడం, అది కాదు జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఈశ్వరుడు తప్పించే ఈశ్వరుడు తప్పించి ఏమి లేదు. అది నువ్వు గ్రహించాలి, అది గ్రహించాలి, గ్రహించింది గుర్తుంచుకోవాలి. అది గ్రహించి నువ్వు గుర్తింపుకు తెచ్చుకోవాలి. నువ్వు గుర్తింపుకు తెచ్చుకుని దాన్ని మననంకే కానీ ఈశ్వరుడు తప్పించేమీ లేదు. అంతా ఈశ్వరుడు. నువ్వు వస్తే అదృష్టం ఈశ్వరుడు, దురదృష్టం కూడా ఈశ్వరుడు. నీ ఆయన బుద్ధిమంతుడు ఈశ్వరుడు, బుద్ధిమంతుడు కాకపోతే ఈశ్వరుడు. ఆ అమ్మాయి ఏమంటాను, పానస అమ్మాయి కలిసింటే ఈశ్వరుడు, విడాకలు తీసుకుంటే ఈశ్వరుడు. కలిసింటే ఓకే, విడిపోతే ఓకే, ఎవరితో నీకు ఓకే. కలిసింటే ఈశ్వరుడు, కలిసి విడిపోవడం కూడా అంతా ఈశ్వరుడు. అది తప్ప ఇంకోటి ఏదైనా ఉందనో అనుకుంటున్నావేమో, బాగా అర్థం చేసుకోండి. ఈశ్వరుడు తప్పించి ఏదైనా ఉందనో అనుకుంటున్నావు, అలా ఉందనుకోవటం నీ అజ్ఞానానికి గుర్తు. వండర్ఫుల్ టీ. ఈశ్వరు తప్పించేయండి, ఇది అది గ్రహించాలి, అది గ్రహించాలి, అది గుర్తించాలి, గుర్తించి గ్రహించాలి. గ్రహించిన దాన్ని నువ్వు అనుభవంలో తెచ్చుకోవాలి. ఈశ్వరుడు తప్పించింది ఏదో ఉండి, ఏదో ఉండాలి అలా ఉండనుకోటం నీ అవిద్య కారణం, నీ అజ్ఞానం కారణం, నీ బంధం కారణం. ఈ దేశం అనే కట్టినాడికి నిన్ను కట్టేసిన వాళ్ళు ఇటువంటి ఆలోచన అది నీకు వస్తున్నాయి. చైతన్యం తప్పించు, ఆత్మ తప్పించు. అది లేకుండా నేను లేదు, నాది లేదు. సముద్రం ఉంటే బుడగండి, సముద్రం ఉంటే బుడగండి, సముద్రం లేకపోతే బుడగలేదు. చైతన్యం ఉంటే నేను ఉన్నాను, చైతన్యం లేకపోతే నేను. బుడగ్గా ఉండాలంటే ఉండి, బుడగను బలవంతాన్ని తేల్చేస్తలేదు. నువ్వు బుడగ్గా ఉన్నప్పుడు కూడా బుడగలో ఉన్న నీరుతో సాగాస్తుంటుంది. సుఖ సముద్రంలో ఇప్పుడు ఊగిసే అవసరం. బుడగను తేల్చేసండి, బుడగను అలా ఉండనివ్వండి, బుడగలో ఉన్న నీరుని చూడండి. ఇప్పుడు జ్ఞాన శిఖరాలను అందుకుంటారు, జ్ఞాన శిఖరాలని అందుకుంటారు. ఒకవేళ బుడగ పేరుపోయింది అనుకోండి, బుడగలో ఉన్న నీరుని చూస్తారనుకోండి, నేను బుడగను చూడరు అనుకోండి, ఆ బుడగ పేరుపోయింది కానీ కంగారు పడకుండా మీరు చూసే మీరే మీరవుతారు. ఉన్నది అది. మీరు బుడగలో ఉండాలంటే ఉండండి, ఏ ఇబ్బంది లేదు. కానీ బుడగలో ఉన్న నీరు చూడు సాగాక్ష్యం పొందండి. మీరు సరదాగా ఉండనుకోండి, బుడగే బాగుంది అనుకుంటారు అనుకోండి, సముద్రం కంటే ఉండండి, అలా బుడగ్గా ఉండండి. కానీ బుడగలో ఉన్న బుడగతో సాగాక్ష్యం అవుతుంది, బుడగలో ఉన్న నీరుతో. ఇంకా బుడగ్గా పారమవుతుంది కారణం మీరే. బుడగను చూసేటప్పుడు నీరుని చూడటం నేర్చుకోరా, మంచి గడ్డను చూసేటప్పుడు మంచి గడ్డ ఉన్న నీరుని నేర్చుకోరా. ఇదొకటే నేర్చుకోండి. ఇప్పుడే ఇక్కడే మీరు ఆత్మజ్ఞానానికి ఆధిపత్యులు అవుతారు. ఏది జ్ఞానం? ఏది జ్ఞానం? ఆ ఈశ్వరుడు కట్టించి ఏదో ఉండే అని అనుకుంటున్నారు, అది అజ్ఞానం. అలా అనుకోకపోతే జ్ఞానం ఉన్నది. ఈశ్వరుడే నేను, ఈశ్వరుడే నువ్వు లేవు, నేను లేను, మనకు కనిపించి తలచేత చూడబడేది లేదు. అంతా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే. నువ్వు నేనున్నాను అనుకుంటున్నావు, నువ్వున్నాను అనుకుంటున్నావు, లోకం ఉంది అనుకుంటున్నావు, ఇది అజ్ఞానం. అంటే ఏమీ లేదు, ఉన్నది ఈశ్వరుడు. భగవాన్ చెప్తారు, జగత్తు జీవుడు ఈశ్వరుడు. ముత్తటి చెప్పులో బొండు ఎలా కనిపిస్తుంది, తాడులో పాము ఎలా కనిపిస్తుంది, ఈశ్వరుడులోనే లేదు. జగత్తు కనిపిస్తుంది, జీవుడు కనిపిస్తుంది. ఉన్నది ఏమిటో వస్తుంది అని మీకు జగత్తు లేదు, జగత్తు లేదు, జీవుడు లేడు. ఇంకా ఉన్నట్టు కానీ ముత్తటి చెప్పులో రెండు లేదు, కానీ ముత్తటి చెప్పు మీకు రెండుగా కనిపిస్తుంది. ఉన్నది బ్రహ్మమే, అది అయితే జీవుడిగా లోకంగా పంచిపోతారు కదా మీకు కనిపిస్తుంది. ఉన్నది ముత్తటి చెప్పే, మీకు ఎలా కనిపి ఎందుగా కనిపిస్తుంది. ఎందుగా కనిపించినప్పుడు కూడా అది ముచ్చట్టు చెప్తే, ముచ్చట్టు చెప్పగా కనిపించినప్పుడు కూడా ముచ్చట్టు చెప్తే, తాడు పాముగా కనిపించినప్పుడు కూడా తాడే. ఒక తాడు పాముగా కనిపించకపోయినా తాడే. ఇప్పుడు భగవాన్ చెప్పింది అంటే నీకు తాడు పాముగా కనిపిస్తాను కదా, మరి ఇప్పుడు పాము మళ్ళీ తాడు తాడుగా కనిపించినప్పుడు నీకు వరకు పాముగా కనిపించింది అవుతుంది కదా. పాము ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? తాడులో కలుస్తుంది. కృష్ణంతా నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఇస్తా మీలోనే కలిసి పాము ఎక్కడికి పారిపోలేదు. పాము ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడ కలిసిపోయింది? నీకు కలిపించిన పాము ఎక్కడ కలిసిపోయింది? తాళ్ళలో కలిసిపోయింది. నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగింది, నీ చేత చూడబడుతుంది ప్రపంచం అంతా కూడా మీద ఆగుతుంది. అది కడతారు చెప్పి దిస్ ఇస్ ఫైన్ నైఫ్. నీకు అర్థమైనా అర్థం కాకుండా దిస్ ఇస్ ఫైన్ నైఫ్. భగవాన్ ఫైన్ అడిగి ఏం చెప్తారంటే, నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినా, కర్మ మార్గంలో ప్రయాణం చేసిన ఈ దొంగ నీళ్ళ నుంచి విడుదల పొందటం ప్రయత్నించి, మరి దేహంతో ఏ తలంపు అయితే తాదాక్ష్యం పొందుతుందో, ఏ తలంపు దేహంతో మనస్సుతో కలవటం కూడా కలుషితం అవుతుందో, ఆ కలుషితమైన నీళ్ళలోంచి విడుదల పొందటానికి ప్రయత్నించేది అదే ధ్యానం యొక్క ధ్యాన యోగం యొక్క గమ్యం. అది జ్ఞాన యోగం యొక్క గమ్యం, అది భక్తి యోగం యొక్క గమ్యం కూడా అదే.
గమ్యం ఒకటే, గమ్యం ఒకటే. నీ అభిరుచిని బట్టి నువ్వు సాధన చేసుకోవచ్చు, నీ పద్ధతిలో ప్రయాణం చేయి. కానీ ఆ దేహాభిమానంలో, ఆ దేహగతమైన నేరంలో, ఆ కలుషితమైన నేరులోంచి విడుదల పొందటమే సాధన యొక్క గమ్యం. ఆ చేతిలోంచి వెలుగు రావాలనే తలంపు కూడా ఈశ్వరు అనుగ్రహం లేకపోతే రాదు, ఈశ్వరుని గై లేకపోతే తలంపు కూడా రాదు. ఈ అజ్ఞానంలోంచి మనం బయటపడాలనే తలంపు మీకు వస్తామనుకోండి, అది కూడా అంతా ఈశ్వరుడు, అంతా ఈశ్వరుడు. దానికి భిన్నంగా ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారు? అది అజ్ఞానం. ఇది రాముడు పురుషు సంబంధం వల్ల జన్మించలేదు. రాముడి కంటే గొప్పది చేతుడు, చేతుడు పురుషుడు సంబంధం లేదు, స్త్రీతోడు కూడా సంబంధం లేదు, నాగల స్థాయిలు దొరుకుతుంది. రాముడు పురుషు సంబంధం వల్ల జన్మించలేదు, కౌశల్య పారిశ్యం తాగటంలో జన్మించాడు. యజ్ఞతాయి రాముడు జన్మించడానికి పురుషుడికి సంబంధం లేదు, చేత జన్మించడానికి స్త్రీకి స్త్రీతోడు సంబంధం లేదు, పురుషుడితో సంబంధం లేదు. ఇంకా అవినిస్తూ సీతమ్మ కనీసం రాముడికి అమ్మతోటి సంబంధం ఉంది, సీతకు అమ్మతోటి సంబంధం లేదు, అయ్యతోటి సంబంధం లేదు. నాగర స్థాయిలో జనక మహారాజు దొరికింది. కనీసం రాముడికి అమ్మతోటి సంబంధం ఉంది, సీతమ్మకి అమ్మతోటి కూడా సంబంధం లేదు. అగ్నిపోత్రం సీతమ్మ. ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకుని ఈశ్వర సంకల్పం ఎలా ఉంటుందో, ఇంటికి అందరూ వెళ్ళేమండి ఒక్క వాక్యం. మీరు నిర్ణయించబట్లేకపోతున్నారు, మీరు నిర్ణయించబట్లేదు. లక్ష్మణ రేఖ తీశాడు, రావణాసుడు సన్యాస రూపంలో వచ్చాడు, సీతమ్మను తీసుకెళ్ళడానికి ఎలా వచ్చాడు? గృహస్థుడిగా రాలేదు, సన్యాసి అంటే నాకు ఇంకోటికి వస్తుంది. మనం ఏ వరవు చెప్పుకున్నా భగవాన్ నేను దగ్గర తీసుకుపోతాడు. భగవాన్ అన్నారు సన్యాసం అంటే ఎర్రబట్టలు కట్టుకోవడం కాదు, నేనే తలంపు వేయడం సన్యాసం అన్నారు. లక్ష్మణ రేఖ జాగ్రత్తగా ఉన్నాడు, అందరూ ఇంటికి వెళ్ళిపోదురు కానీ ఎలా వచ్చారో ఎలా వెళ్ళిపోదురు కానీ వచ్చిన దారిని వెళ్ళిపోదురు కానీ వచ్చిన దారిని వెళ్ళిపోతే మనం ఆత్మలోకి. లక్ష్మణ రేఖ ఇది ఒక్కటే అర్థం చేసుకోండి, మీరు ఇంకే మాత్రం లక్ష్మణ రేఖ చేస్తారు. ఎవరు రాముడు మారించుడు రాముడు పేటలు వేసినట్టు వేస్తాడు కదా, రాముడు చచ్చిపోతే రాముడు చనిపోతున్నాడేమో అనుకుంటుంది చేతమ్మ. రాముడికి తాగులేదు, రాముడికి భయపడతాడు రాముని తీసి అని అని చెప్పిన లక్ష్మణుడు పరుచు వాక్యాలు మాట్లాడుతుంది. అప్పుడు లక్ష్మణుడు ఒక రేఖ గీసి, లక్ష్మణుడు ఓ రేఖ గీస్తాడు. ఆ రేఖ గీసి ఎవరొచ్చి రేఖ దాటి వెళ్ళొద్దు అని లక్ష్మణుడు చెప్పి వెళతాడు. ఎవరు చెప్తుంది? చేతమ్మతోటి పరిచయాలు చెప్పి వెళతాడు. ఎవరు వచ్చినా రేఖ దాటదు, ఎవరైనా వచ్చి మాట్లాడితే మాట్లాడారు, రేఖ దాటాడుకున్నాం, ఆ రేఖ దాటకుండా మాట్లాడారు. రావణాసుడు ఎలా వచ్చాడు? సన్యాసివాసులు వచ్చాడు. ఎలా వచ్చాడు? సన్యాసివాసులు వచ్చి దిక్ష అడిగాడు. ఏమడిగాడు? దిక్ష అడిగాడు. ఆవిడికి దిక్కు ఉంది రేఖ దాటకూడదని, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అదేం తెలియక కూరాలి కాదు, తీర్పుకి సంబంధం లేకుండా జన్మించినటువంటిది అదే వస్త్రం అన్నారు చేతం. అటువంటి చేతమ్మకి ఏ గతి పడుతుంది అని ఇక్కడ అర్థం చేసుకునేది ఈశ్వర సంకల్పం. బాగా అర్థం చేసుకుని ఒక్క వాక్యం అర్థం చేసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోయి దిక్ష అడుగుతాడు. ఎవరు? ఆ క్షణం, ఆ ఈశ్వర మోమెంట్. ఈ రామాయణం చదివేటప్పుడు కూడా మనసును అక్కడ పెట్టి చదవాలి. దిక్ష రామనాథుడు వస్తే అడుగుతాడు, దిక్ష అడుగుతాడు, దిక్ష అడిగితే దిక్ష వేయబోతుంది. ఎవరు? చేతమ్మ. రేఖ లోపలుండేగా వేయబోతుంది. అప్పుడు నువ్వు ధర్మం చెప్తాడు, రేఖ దాటి వచ్చి దిక్ష వేయాలి, కానీ రేఖ లోపల నువ్వు ఉన్నావు నేను బయట ఉన్నాను. మనం చదువుకోండి, గడప దాటి వేస్తాం, ఎవరికైనా కూడా వస్తున్నప్పుడు గడప దాటి వేస్తాం. ఇంకొకటి మనం గడప దాటి దిక్ష వేస్తాం, కానీ వాడిని లోపలికి రమ్మనం, గడప దాటుతాం. అది రామనాథుడు చెప్పాడు. ఆ పాయింట్ నువ్వు రేఖ లోపల ఉన్నావు, రేఖ లోపల రేఖ నుంచి ఇంటికి పెట్టి వచ్చి ఆ రేఖ దాటి చెప్పి ఇంటికి లేదు వాడుకు రావణాసుడికి. అప్పుడు ఎలా అని చెప్పాడు? రేఖ దాటి వచ్చి నేను నాకు దిక్ష అయ్యాను. నీకు అర్థమవుతుంది? ఇప్పుడు కుటుంబ నీకు అర్థం చేస్తాను. లక్ష్మణుడు చెప్పిన బోధ అంతా మర్చిపోయింది. ఎవరు? చేతన్ బయట రేఖ దాటి బయటకు. అది చేతన్ యొక్క తిరిగి తప్పు పని కాదు, చేతన్ యొక్క అజ్ఞానం కాదు. అక్కడ ఈశ్వరుని లక్ష్మణుడు బోధ అంతా ఏమి సోదర మహాశయ ఏంటో మీరు అర్థం చేస్తుంది. సీతం కొడుకు కూరాలు కాదు, లక్ష్మణ్ బోధించేద్దాడు, రెండుసార్లు బోధించేద్దాడు. కానీ వీక్ మూమెంట్లో నువ్వు రేఖ దాటి నాకు దిక్ష అయ్యినప్పుడు వీక్ మూమెంట్లో లక్ష్మణ్ చెప్పింది సడన్గా మర్చిపోయింది. మరి సన్యాసి మనం రేఖ దాటి దిక్ష అయ్యాలని అనుకోండి, అది ఎవరిది? మనవాళ్ళు మనం కాదు, లక్ష్మణుడు అక్కడ లేడు, మనం లేదు, సీతమ్మ లేడు. అక్కడ ఎవడున్నాడు? ఎవడున్నాడు? ఈశ్వర్. అది అక్కడ సీతమ్మ లేదు, అక్కడ రావణాసుడు లేడు, అక్కడ లక్ష్మణుడు లేదు. లక్ష్మణుడు ఆ ముందు ఆ క్షణంలో ఎవడు పనిచేశాడు? ఎవడు? ఎవడు? ఏంటి చేతన్ని ఎలా చేసి మనం అనుకోవచ్చు, అక్కడ పనిచేసింది ఎవడు? ఈశ్వరుడు. ఈశ్వరుడు యొక్క ఆజ్ఞాన్ని ఇల్లుంటే అది ఇప్పుడు ఆ ఆజ్ఞ అతిక్రమించలేదు. అది చేతమ్మ కూడా సాధ్యం కాదు, వాడు ఈశ్వరుడు. అమాయకురాలు అంటే అమాయకురాలు కాదు, లక్ష్మణ బోధ చెప్పాడు, వంద సార్లు చెప్పాడు, ఒకసారి కాదు. రావణాసుడు రేఖ దాట వచ్చి ఏమంటున్నాడు? రేఖ దాటకూడదని లక్ష్మణుడు చెప్పాడు. ఎంత ఒకసారి మరిపోతుంది ఆ గుర్తింపు? అక్కడ ఆ మరుపు రావటానికి, ఆ రేఖ దాటానికి ఎవరి కారణం? అది మర్చిపోతుంది. నేను మిమ్మల్ని కోరింది ఒక్కటానికి ఒక్క వాక్యం మీరు జ్ఞాపకం అక్కడ చీతం లేదు, వాణాచూరు లేడు, లక్ష్మణ్ లేడు, మీరు లేరు, అక్కడ ఎవరు అక్కడ ఉన్నవాడు ఎవడు అది వర్తించేది కాదు. ఒక్క వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి, ఈశ్వర సంఖ్య ఎలా ఉంటుందో మీకు అర్థం లేదు. చీతంలో ఈశ్వరుడు వాడించినప్పుడు మనం ఎంత కావాలి, మనం అంటే ఏంటి, ముగిస్తున్నాను ముగిస్తున్నాను గంట సేపు అయిపోతుంది, ఎంత ముగించుకోండి. జ్ఞానం అంటే ఏంటి, ఈశ్వరుడికి భిన్నంగా ఏదో ఉండనుకుంటున్నాను, ఏదో భిన్నంగా ఏమీ లేదని సంగతి గుర్తించటం గ్రహించటం జ్ఞానం. ఈ లక్ష్మణ రేఖ ఉదాహరణ కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా గండం చదివేటప్పుడు మా మీద కుప్పనప్పుడు కుప్పనప్పుడు జోడలు కూడా వేస్తారు, ఇది మీరు కుట్టేస్తుంటారు వాళ్ళు, అలా కుప్పనప్పుడు జోడకం ఉండకూడదు. అభివృద్ధి చేసుకుంటుంది ఏంటది, అభివృద్ధి చేసుకుంది ఆ కుప్పనప్పుడు జోడలు ఎటుకొట్టిన పర్లేదు, ఎటుకొట్టిన గుండె మలుగుతూ ఉంటారు, మీకు వెళ్ళకపోదు. ఇక్కడ మనకి ఏం కావాలి, అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధి శక్తి ఎలా ఉంటుందంటే, ఒకసారి రాజగోపాల్ ఒకసారి ముఖ్యమంత్రి చేస్తూ ఉంటారు, కాంగ్రెస్ మీటింగ్లు అయితే అంటే మీరు ఎక్కువ పోలీసు వాళ్ళని పంపిస్తున్నారు, నా పార్టీ మీటింగ్లు అయితే అంటే కూడా అంతమంది పోలీసు వాళ్ళని పంపిస్తారంటే అభివృద్ధి సూక్ష్మండి. ఏ పార్టీ మీటింగ్ అయినా పంపిస్తాను పోలీసు వాళ్ళు, జనానికి ఏదైనా హాని కలుగుతామని ప్రాణం వస్తే ఆస్తి నష్టం, అలా ప్రాణ నష్టం ఉంటుంది ఆస్తి నష్టం ఉంటుంది అని అనుకున్నప్పుడు ఎక్కడికైనా పోలీసు వాళ్ళని పంపిస్తారు, నా పార్టీకే కదా ఇదే పార్టీకి పంపిస్తుంది ఉంటుంది. పోలీసు వాళ్ళు ఎంచుకున్నారంటే ఆచార్యులు వారు అంటారు, పోలీసు వాళ్ళు ఎంచుకున్నారంటే ప్రాణరక్షణకి ఆస్తి రక్షణ. నా పార్టీ మీ పార్టీకి పోలీసు వాళ్ళని ఎక్కువ పంపారని అంటున్నారు, నా పార్టీ కాదు మీ పార్టీకి పంపిస్తాం పోలీసు వాళ్ళు కావాలంటే, కానీ అక్కడ ఏదైనా ఆస్తి నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుందని మీరు చెబితే మాది పంపించడం కాబట్టి అది బుద్ధి శక్తి. రక్తం మీరు గుర్తుపెట్టుకోండి, రక్తం లేక జాగ్రత్తండి. ఎవరు అక్కడ మీరు ఎవరిని చూడవలసిన చేతం అనుకోవాలి, ఎవరిని చూడవచ్చు ఈశ్వరు. నీ కోరికి మీకు ఎందుకు చెప్తున్నామంటే ఈశ్వరు తప్పించేం లేదని భగవాన్ చెప్తున్నారు కదా, అక్కడ చేతం ఏముంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః, 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 ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం హం హనుమతే నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణేశాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః, రామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం హం హనుమతే నమః. థ్యాంక్ యూ ఆల్.